ఆయన అన్నాడు, లోకోపకారం కోసం చెప్పించాను నేను, నీ శాపం లోకోద్ధరణకు ఉపయోగపడుతుంది. నీకు ఒక పుత్రుడు నా వల్ల పుట్టగానే ఆ పుత్రుడు ఒక గొప్ప వంశస్థాపకుడు అవుతాడు, వాడు నీకు పుట్టగానే నీకు శాప విముక్తి. నా వల్ల నువ్వు సంతానం పొందిన వెంటనే ఆడుగుర్రంగా ఉన్న నువ్వు తిరిగి లక్ష్మిగా మారి నా దగ్గరకు వస్తావున్నట్ట. ఇంకా రేవంతుడు దగ్గరికి రాకుండా శ్రీమన్నారాయణుడు కోపగించి లక్ష్మిని శపించాడు, దగ్గరికి వెడితే నన్ను శపిస్తాడేమోనని ఆయన అటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణు శాపం వల్ల ఆడుగుర్రంగా మారిపోయింది. ఆడుగుర్రాన్ని సంస్కృతంలో బడవ అంటారు, అశ్వని బడవ. ఈ రూపంతో కురుక్షేత్రానికి వచ్చింది. కురుక్షేత్రంలో రెండు కాళ్ళు కిందకి పెట్టి ఇలా కుక్కలు చూసారు, ఇలా ఒక రెండు కాళ్ళు పైకి రెండు కాళ్ళు కిందకి పెట్టి కూర్చుంటాయి. అలా కూర్చుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కఠోర దీక్షతో జపించింది. ఆ మహాతపస్సుకు మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై, అమ్మా నా కోసం ఎందుకు తపస్సు చేసావు? నీ భర్త విష్ణు సకల లోకేశ్వరుడు, ఆయన కోసం అందరూ తపస్సు చేస్తారు, నువ్వు ఆయన్ని కాకుండా నా కోసం ఎందుకు తపస్సు చేసావు అన్నాడు ఏమి ఎరగనట్టుగా. అప్పుడు ఆవిడ ఏముందో తెలిసిన, చాలా కాలం క్రితం నా భర్త కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు, ఆ ధ్యానంలో ఉండగా నేను దగ్గరికి వెళ్ళాను. కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చి కళ్ళు విప్పి నన్ను చూశాడు. అప్పుడు నేను అన్నాను, అందరూ మీకోసం ధ్యానం చేస్తారు, మీరు కళ్ళు మూసుకుని ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆయన, నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నది శివుణ్ణి, ఇదే సమయంలో శివుడు కళ్ళు మూసుకుని నన్ను ధ్యానం చేస్తాడు, మేమిద్దరం ఒకటే, ఇలా రెండు రూపములు ధరించి కైలాసంలో శివుడిగా వైకుంఠంలో విష్ణువుగా ఉంటున్నాం, మేమిద్దరం ఒకటే, నేను కళ్ళు మూసుకుని రోజు ఆయన్ని, ఆయన కళ్ళు మూసుకుని నన్ను ధ్యానం చేస్తాం, అలా పరస్పర ధ్యానం చేసినంతసేపు మా శక్తులు నిలబడతాయి, కాబట్టి మేమిద్దరం ఒకటే. ఈ విషయం తెలియని అజ్ఞానులు శివుణ్ణి పూజించి విష్ణువుని, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించి నాశనం అయిపోతున్నారు. ఆ మూర్ఖులకి తెలియదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశివృదయం విష్ణు విష్ణుచోరదేవం శివ అని. ఇది విష్ణువు చెప్పాడు స్వయంగా. ఇప్పుడు నేను చెబుతున్న ఈ ఘట్టం యాజ్ ఇట్ ఈజ్గా దేవీ భాగవతంలో ఆరో స్కంధంలో ఉంటుంది, షష్ఠ స్కంధంలో. కాబట్టి లక్ష్మి, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నది శివుణ్ణి. ఎవరికైనా సంతాన ప్రాప్తి కావాలనుకుంటే ముందు శివుణ్ణి ధ్యానం చెయ్యాలి, అప్పుడు విముక్తి వస్తుంది వాళ్ళకి పూర్వజన్మ కర్మ నుంచి, సంతానం కలుగుతుంది అని అప్పుడు నా భర్త చెప్పాడు. అప్పుడు విష్ణు ఒక శ్లోకం చెప్పాడు ఇక్కడ దేవీ భాగవతంలో, ఏమన్నా తెలుసా, మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. మద్భక్త నా భక్తుడు శంకర ద్వేషి శివుణ్ణి ద్వేషిస్తున్నాడు. ఇది చెబుతున్నది విష్ణు కదా. విష్ణు అన్నాడు, నా భక్తులైనటువంటి వాళ్ళు విష్ణు భక్తులు శివుణ్ణి ద్వేషిస్తున్నారు, శివభక్తులు నన్ను ద్వేషిస్తున్నారు. ఇలా శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించినా, విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పూజించినా, ఈ ఇద్దరూ నరకానికి పోతారు. ఎంతకాలం నరకంలో ఉంటారట, యావచ్చంద్ర దివాకరౌ, సూర్యచంద్రుల ఆకాశములో ఉన్నంత కాలం నరకంలో ఉంటారట. ఇక తర్వాత నరకం ఎక్కడుంది, ఇక ప్రళయమే కదా. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉండడం అంటే ఇంక వాళ్ళు సృష్టి ఉన్నంతకాలం నరకంలో పడతారు. కాబట్టి మనం అజ్ఞానంలో పడి శివుణ్ణి పూజించి విష్ణువుని, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించకుండా అద్వైతంలో ఉండాలి. అది శంకరుల వారి గొప్పతనం అంటే. కాబట్టి నారాయణ పత్నినైన నేను నిన్ను ధ్యానించాను అని లక్ష్మి ఇప్పుడు శివుడికి చెప్పి, నాకు సంతానం కావాలి, నా భర్త నన్ను గుర్రం అయిపోమని శపించాడు, నేను ఆడగుర్రాన్ని అయ్యాను, శాప విముక్తి ఎలాగా అని అడిగాను. నా ద్వారా నువ్వు గర్భం ధరించి పిల్లవాడిని కన్న వెంటనే శాప విముక్తి అన్నాడు విష్ణువు. ఆయనేమో వైకుంఠంలో ఉంటాడు, నేను ఇక్కడుంటాను. ఆయనక్కడా నేనెక్కడా, ఇంక కొడుకు పుట్టేదెక్కడో, ఆయనక్కడా నేనెక్కడా. ఆయన చూస్తే వైకుంఠంలో ఉంటాడు, నేను చూస్తే భూలోకంలో ఉన్నాను. ఆయన రాడు, నేను వెళ్ళడం కుదరదు, మరి ఇంకా సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఇక ఎప్పుడు శాప విముక్తి. అందుకే నీకోసం తపస్సు చేశాను, నిన్ను మెప్పిస్తే పుత్ర సంతానం వస్తుందని నా భర్త చెప్పాడు. నువ్వేం చేస్తావో నా భర్తను ఇక్కడికి పంపించరు కానీ, అమ్మ నువ్వు కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందావు, సామాన్యులకి తెలియక కొట్టుకుంటున్నారు, ఈ శివకేశవ భేదంతో నశిస్తున్నారు, తథాస్తు నీకు సత్పుత్రుడు కలుగుతాడని శివుడు వెంటనే వెళ్ళి చిత్రకేతుడనే ఒక విద్యాధరుణ్ణి పిలిచి విష్ణువు దగ్గరికి దూతగా పంపాడు. విష్ణుదేవుడు చిత్రకేతుడు చెప్పిన మాటలు విని మొగగుర్రం రూపం ధరించాడు, అశ్వరూపం ధరించాడు. అశ్వరూపంతో ఆయన కురుక్షేత్రానికి వచ్చాడు. అశ్వనిని చూచాడు. ఈ అశ్వనికి ఈ అశ్వమునకు సంతానం కలిగింది. వెంటనే లక్ష్మీదేవి విష్ణు వల్ల గర్భం ధరించి ఒక కొడుకుని కన్నది. గుర్రమునకు గుర్రమునకు పుట్టాడు కనుక గుర్రమును సంస్కృతంలో హయము అంటారు. హయమునకు హయమునకు పుట్టడం వల్ల హైహయుడు అన్నారు ఆయన. అలా హైహయుడనే మహారాజు పుట్టుకొచ్చాడు. ఆ వంశమే హైహయ వంశం. ఆ హైహయుడు కొడుకు కృతవీర్యుడు, కృతవీర్యుడు కొడుకు కార్తవీర్యుడు. అంటే కార్తవీర్యార్జునుడి యొక్క తాత హైహయుడు సాక్షాత్తు లక్ష్మీపుత్రుడు, విష్ణుపుత్రుడు. ఈ హైహయ మహారాజు గారికి ఏకవీరుడు అని పేరు. వాడొక్కడే ప్రపంచాన్ని జయించే మహావీరుడు. అందులో లక్ష్మీ కటాక్షం, విష్ణు కటాక్షం ఉంది కదండి. వాడు నాన్నగారు విష్ణువా, తల్లి లక్ష్మీయా. దాంతో వాడు ఒక రాక్షసుని సంహరించాడు. అది ఇప్పుడు చెప్పను, దేవీ భాగవతంలో ఎప్పుడో చెప్పుకుందాం. వాడు ఒక రాక్షసుని సంహరించి ఏకావళి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆ హైహయుడు ఇక్కడికి వచ్చి అనసూయను చూశాడనమాట. అప్పటికి అనసూయకి ఎవరు పుట్టారని చెప్పాము, చంద్రుడు పుట్టేశాడు. ఇంకా రెండు గర్భాలు కడుపులో ఉన్నాయి, రెండు పిండాలు, అవి పుట్టలేదు. ఈ లోపు ఆయన చూశాడు. ఏం చూశాడో మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం ఒకసారి. సరిగ్గా హైహయుడు ఈ ఆశ్రమానికి వచ్చే సమయానికి ముందు ఆవిడ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చింది. దాంతో ఈయన కోపం వచ్చింది. అక్కడితో అక్కడ శివలింగాన్ని పట్టుకుని అభిషేకించి ఇంత విభూతి వేసింది, ఇంకా మండింది. తర్వాత సాలగ్రామాన్ని పూజించింది, దాంతో మండిపోయింది. ఆ సమయంలో అత్రి ఆశ్రమంలో లేడు, ఒక్క అనసూయ మాత్రమే ఉన్నది, నిండు గర్భిణి. పైగా రెండు మూడు రోజుల క్రితం ఒక కొడుకుని కన్నది ఆవిడ. ఇంకా ఇద్దరు పిల్లలు లోపల ఉన్నారు. కవల పిల్లలు ఒకేసారి రావాలి, రాలేదు ఆవిడకి. ఆవిడ మహాత్మురాలు, ఆవిడ కాబట్టి భరించింది. కానీ ఇన్ని రోజులు ఓ పిల్లాడు కన్నాక మిగతా పిల్లలు లోపల ఉంటే ఎంత కష్టం అండి, అనుభవించేవాళ్ళకి తెలుస్తుంది, ఈ కబురు చెప్పేవాళ్ళకి తెలుస్తుంది. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి మూర్ఖురాలా అన్నట్టు ఆవిడ. అనసూయని హైహయుడు, ఎంత జ్ఞానురాలి నువ్వు, అసలు నువ్వెవరవి, ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఉంటే ఉన్నావు? ఆడవాళ్ళు సంధ్యావందనం చేయటమా, అర్ఘ్యప్రదానం చేయటమా, శివలింగాన్ని ముట్టుకుంటావా, విభూతి వేస్తావా, పైగా సాలగ్రామాన్ని తాకుతావా, తులసీదళం పెడతావా అంటూ నోటికొచ్చినట్టు తిట్టాడు. మూర్ఖురాలా అన్నాడు. పాపం ఆవిడ గర్భంతో ఉంది, పైగా ఇప్పుడు భర్త లేడు. గర్భంతో ఉన్న స్త్రీ కోపం తెచ్చుకోకూడదు. ఇక్కడ చెప్పారు, స్త్రీణామపి తథాన్యత కిం బహూక్తేన మునయః, స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఎందుకు ఇన్ని కబుర్లు? ఆడవాళ్ళు స్వయముగా చేత్తో తమ ఇంట్లో లింగాన్ని పెట్టుకుని దాన్ని అభిషేకించి పూజించి తరించవచ్చు. ఇది శివపురాణం కూడా చెబుతున్నది. పురాణాల్లో ఆడవాళ్ళు ముట్టుకోకూడదు శివలింగం లేదు. వీడెవడో అజ్ఞాని కాబట్టి అలా అనేసాడు తొందరపడి, నేను అది పైగా విష్ణుపుత్రుడి కదా అని. అందువల్లే ఆడవాళ్ళు శుభ్రంగా పూర్వకాలంలో శివలింగాన్ని అభిషేకించారు, విభూతి పెట్టుకున్నారు. అది పుట్టుకోకూడదు, ఇది పుట్టుకోకూడదట, అసలు అన్నం తినకూడదు అనలేదు ఇంకా నయం. ఎందుకో కొన్ని కొన్ని అజ్ఞానాలలో మనకి తెలియకుండా కొంతమంది జనాచారాలు పుట్టించారు. ఆ జనాచారాలు మరికొంతమంది అజ్ఞానాలు పట్టుకుని, మా ఊళ్ళో ఇంతేనండి, మా వాళ్ళు ఇలాగే చెప్పారండి, మేము ఈ జనాచారం తప్పమండి, మీ కర్మలు ఎవరో బాగు చేయలేడు అని నేను అన్నాను ఒకసారి నా కోళ్ళు మండి. ఏ శాస్త్రం చెబుతూ ఉంటే సుస్పష్టంగా ముట్టుకోమని శివపురాణం చెబుతూ ఉంటే నువ్వు శివపురాణం కంటే ఆ నందీశ్వరుడి కంటే గొప్పవాడివా? వాడెవడో మూఢుడు చెప్పిందే వింటావా? వింటే నీ కర్మ నిన్ను ఎవడో బాగు చేయలేడు. ఇప్పుడు అనసూయ వీడెన్ని తిట్టినా ప్రస్తుతానికి మాట్లాడకుండా శివలింగాన్ని అలాగే పట్టుకుంది. నీ కడుపు చీల్చేస్తానని వెంటనే కత్తి తీసేటవాడు. నీ కడుపు కోసి పిల్లల్ని బయటికి లాగుతానన్నాడు. చూడండి అక్కడ అంటాడు, హైహయుడను రాజు గర్భనిరోధంబుగా వించి అంటాడు అక్కడ. ఆవిడ మీద కోపం వచ్చింది, క్షణికోద్రేకం పొందాడు. కత్తి తీసి కడుపు చీల్చి పిండాలు బయటికి లాగితే ఇంకెప్పుడు జీవితంలో సంధ్యావందనం చేయవు, శివుణ్ణి ముట్టుకోవు అని కత్తి తీసి ఆ పొట్ట కొయ్యబోయాడు. వెంటనే ఆ పొట్టలో నుంచి మహావేగంగా, ఏది తల్లి గర్భంలోంచి కాకుండా, ఏది సహజంగా స్త్రీలకి ప్రసవం యోని ద్వారా అవుతుంది కానీ ఇక్కడ అలా కాకుండా పొట్టలో నుంచే బయటకు వచ్చేసేట. ఒక మహాపురుషుడు ఎర్రగా మెరిసిపోతున్నాడు. అతడు జటాజూటాలు ధరించి ఉన్నాడు, అగ్రహోదగ్గురుడైపోయాడు. ఆ సమయంలో తమోగుణంతో వచ్చాడు, పళ్ళు పటపట కొరికాడు. నేను కడుపులో ఉండగా సకల లోకాలని ప్రళయకాలంలో సంహరించే రుద్రుణ్ణి కడుపులో ఉండగా మా అమ్మ కడుపు చీలుస్తావుట్రా అని కళ్ళు అలా తెరిచాడు. వాడు తెరవగానే వాడి కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. ఈ హైహైడ్ కాళ్ళు చేతులు నల్లగా కాలి బూడిదైపోయాయి. హైహైడ్ కాళ్ళు చేతులు కాల్చాడు ఆయన కోపిష్టి దుర్వాసుడు. నిజానికి ఆయన కోపంలో ఎందుకు కోపంతో పుట్టాడు? చాలా గొప్పవాడే పుట్టాలి, శాంతంగా పుట్టాలి. కానీ తల్లి కడుపుకు వస్తుంటే మరి ఏమైపోయింది? గర్భం కోసి పిండాలు బయటకు లాగుతారని కానీ లోపల ఉన్న రుద్రుడు గొళ్ళు మండిపోయింది. నిజంగా రౌద్రంతో పుట్టాడు, రుద్రాంశ కదా అది, కాబట్టి ఆ రుద్రాంశతో దుర్వాసుడు పుట్టాడు. ఆ పుట్టడం కూడా తల్లి కడుపులోంచి బయటకు వచ్చేసాడు. రావడంతో ఆజానుభోగం అయిపోయాడు, చేతులు మోకాళ్ళకి తగులుతున్నాయి, జటాజోటాలతో ఉన్నాడు, మంచి కోపంతో ఉన్నాడు. మూడవ కన్ను ఆయన కంటిలోకి వచ్చేసింది, ఆ కంటిలోంచి అగ్ని వచ్చింది. ఆ అగ్నితోటి హైహైడు కాళ్ళు చేతులు దగ్ధం చేశాడు. ఇక నీకు కాళ్ళుండవు, చేతులుండవు, ఆడవాళ్ళ మీదరా ప్రతాపం. లక్ష్మీపుత్రుడివైతే మాత్రం, విష్ణుపుత్రుడివైతే మాత్రం, ఒక స్త్రీ దగ్గరికి, గర్భవతి దగ్గరకు వచ్చి పొట్ట కోసి పిండాలు బయటకు లాగాలనుకుంటావా? ఒరే, ఈ పిండాలు దొరికొచ్చేవాడికి గండం ఈ దుర్వాసుడు అన్నట్ట. ఈ విధంగా పళ్ళు పడపడ కొరికిన ఆయన క్రోధంతో పలుకుతూ ఉంటే ఈ చేతులు కాళ్ళు కాలిపోయిన వీడు ఏడుస్తూ, బావో అని ఏడుస్తూ అమాంతంగా వచ్చి సాష్టాంగపడ్డాడు. ఈ చేతులు కాళ్ళు లేవుగా అలా వచ్చి ఈ తల అనసూయ పాదాల మీద పెట్టాడు. దుర్వాసుడి పాదాల మీద పెట్టలా, అక్కడ ఆయనకి కోపంతో ఉన్నాడు. పైగా కాళ్ళ మీద పడితే బూడిద చేసేటట్టున్నాడు. అందుకని ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మ మూర్ఖుణ్ణి అజ్ఞానిని, ఇప్పుడు నాకు అర్థమయ్యింది నువ్వెవరవో. పరమ పతివ్రత తరుణి శిరోమణివైన అనసూయవి, అనసూయ ఎంత గొప్పదో మా పెద్దలు చెప్పారు. నీలాంటి పతివ్రతని క్షణికోద్రేకంతో తిట్టాను, అనరాని మాటలు అన్నాను. అసలు స్త్రీలను ఏం అనకూడదు, అసలు స్త్రీలనే తిట్టకూడదని శాస్త్రం. అందున నీలాంటి పతివ్రతని తిట్టాను, ఆపై చెయ్యరాని అత్యాచారం చేశాను. కత్తి పుచ్చుకొని నీ కడుపు చేర్చడానికి ప్రయత్నించిన నాకు ఏ నరకం వచ్చేదో, ఆ నరకం రాకుండా నీ కుమారుడు బయటకు వచ్చాడు. ఆయన సాక్షాత్తు రుద్రుడు, లోకాలకి భద్రం కలిగించే రుద్రుడు. ఈ దుర్వాసుడు రూపంలో వచ్చి నా కాళ్ళు చేతులు కాల్చాడు. నా పాపం పోయింది, నేను పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాను. ఇప్పుడు పశ్చాత్తాపంతోండి గనక, ఏడుస్తున్నాను గనక, రక్షించమంటున్నాను గనక, సహజంగా పశ్చాత్తాపం వల్ల పాపాలు పోతాయి గనక నన్ను క్షమించు. నా కాళ్ళు చేతులు నాకు మీ వంశానికి సేవ చేస్తాను. మీ వంశంలో పుట్టే పిల్లలకి, ఈ తర్వాత పుట్టే పిల్లాడికి మేము భక్తులం అవుతాం అనగానే ఆవిడ జాలిపడి, నాయన దుర్వాస, నువ్వెంత చెడ్డా నా కొడుకువి, కోపంతో ఈ రాజుగారి కాళ్ళు చేతులు కాల్చావు, దానివల్ల ఆయనకి శిక్ష పడిందనుకో, దాంతో ఆయన పాపం పోయినట్టే. ఇతడు లక్ష్మీపుత్రుడు, తెలియక చేసిన ఈ అపరాధాన్ని క్షమించు. ఒక్కొక్కప్పుడు కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తారు, ఆ మాత్రానికే శిక్ష వేయటమా? కాబట్టి నువ్వు రక్షించనగానే వెంటనే జాలిపడిపోయాడు. దుర్వాసుడు అంతే, అట్టే కోపగిస్తాడు, వాళ్ళు వెంటనే జాలిపడిపోతాడు. అందుకే ఎవరైనా తొందరపడి కోపగించినా వెంటనే చల్లారిపోయినా వీడు దుర్వాసుడు రానివ్వరు. ఈ దుర్వాస మహర్షి జాలిపడి, మా అమ్మ అన్నది కనుక రక్షిస్తున్నాను, ఇంకెప్పుడు ఏ స్త్రీ జోలికి వెళ్ళదు. అర్థమైందా? నువ్వు చేసిన ఈ పని వల్ల నీ వంశంలో గొప్పవాడు పుట్టి కూడా వాడు కూడా వెకిలి వేషం వేస్తాడు, వాడికి దుర్మరణం వస్తుంది అని హెచ్చరించి ఆ తర్వాత ప్రేమగా చూశాడట. ఆయన ఎడమ కన్నుతో చూశాడు. దుర్వాసుడు ఇందాక ఏం చేశాడు, మూడవ కన్ను తెరిచాడు, ఈయన కాళ్ళు చేతులు కాలిపోయాయి, ఇప్పుడు ఈ ఎడమ కన్నుతో చూశాడు. ఈయన రుద్రాంశతో పుట్టాడు కదా, రుద్రుడికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, చంద్రుడిలో అమృత కిరణాలు ఉంటాయి, మూడవ కన్ను అగ్ని. ఇప్పుడు ఈ ఎడమ కన్నుతో చూడగానే అందులో ఉన్న చంద్రాంశ, ఆ చంద్రుడిలో ఉన్న అమృత కిరణాలు, సుధాకిరణములు వాడి మీద పడ్డాయి. పడ్డంతో కాళ్ళు చేతులు మళ్ళీ యథాప్రకారంగా వచ్చాయి. అప్పుడు అతడు ఆశ్చర్యపోయి, దృష్టి మాత్రం చేత కాళ్ళు చేతులు కాల్చగలడు, మళ్ళీ చూపులతో కాళ్ళు చేతులు ఇవ్వగలడు, ఈతడు ఎంత ఉత్తముడు, ఇటువంటి దుర్వాసుణ్ణి రుద్రుణ్ణి కన్నా నీ జన్మయే జన్మతల్లి అని ఆవిడికి నమస్కరించి, ఇంకెప్పుడు జీవితంలో పతివ్రతలో జోలికి వెళ్ళను, అసలు పతివ్రతలే కాదు ఏ స్త్రీకి నేను హాని తెలిపెట్టను అని ఆ యాకవీరుడు హైహయుడు వెళ్ళిపోయాడు. ఈ విధంగా అనుకోకుండా హైహయుడు ధర్మమానని రెండవసారి గర్భంలో నుంచి రుద్రాంశతో దుర్వాసుడు పుట్టాడు. ఇంకా మిగిలింది లోపల మూడవ గర్భం, అది సాక్షాత్తు విష్ణువంశ. ఆ విష్ణువు కూడా మళ్ళీ ఎలా పుట్టాలని కోరుకుంది వాళ్ళమ్మ? విష్ణువులో తలకాయలు మూడు ఉండాలి, అందులో ఒక తల బ్రహ్మ, ఒకటి రుద్రుడు అయి ఉండాలి, మధ్యలో ఉన్న తల విష్ణువు అయి ఉండాలి, అతడు విష్ణుస్వరూపుడై ఉండి కూడా త్రిమూర్తి ఆత్మకుడై త్రిమూర్తుల యొక్క శిరస్సులతో పుట్టాలని కోరుకున్నది తల్లి. అందుకే ఈ కడుపులో ఉన్నవాడు మరి మూడు నెలలు అలాగే ఉండిపోయాట. ఇలా మూడు నెలలు ఉండి పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసంలో శుభతిథి నాడు ఒక్కసారి ఆయన ఆవిర్భవించాడు. ఆయన రావడంతో లోకాలన్నీ ధగ 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 వెలిగిపోయాయి. ఏమి కాంతి అండి, కోటి సూర్యుల కాంతితో సకల లోకాలని వెలిగింపచేస్తూ, మళ్ళీ సూర్యుల కాంతి ఉంది కాబట్టి అందులోంచి వేడి లేకుండా కోటి చంద్రుల చల్లదనంతో మహానుభావుడు పుట్టాడు. దత్తాత్రేయుండన పురుషోత్తముడు అనసూయకర్తినుదయం చిత్తం బలరగ దత్తాయత్తుడు యోగియును దైత్యహర తేజుడునై. దత్తాత్రేయుడనే పేరుతో సాక్షాత్ పురుషోత్తముడు ఆ అనసూయకి, మహానుభావుడైన అత్రికి ఆ పూట కుమారుడిగా జన్మించాడు. ఆయన పుట్టడంతో లోకంలో అందరికీ మనస్సుకి ఆనందం కలిగింది. మహానుభావులు పుడితే అవుతుందో తెలుసా, హృదయానికి ఆనందం కలుగుతుంది. ఒక్కొక్కడు పుట్టాడంటే ఆ పూట మనకి తెలియకుండానే హృదయానందం కలుగుతుంది. దుర్యోధనుడు పుడితే ఏడ్చారట, రావణాసురుడు పుడితే ఏడ్చారట, దత్తాత్రేయుడు రాముడు కృష్ణుడు పుడితే లోకంలో వాళ్ళందరూ ఆనందంతో పులకించిపోయారు. కారణం తెలియదు వాళ్ళకి, అందరికీ దత్తాత్రేయుడు పుట్టాడని తెలియదు కదండి. ఏదో కొంతమందికి తెలుసు, ఎక్కడో ఒక అవతారమూర్తి పుడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, తెలియకపోయినా సరేట ఆ పూట అందరికీ మనశ్శాంతి కలుగుతుంది అనమాట. అప్పుడు అందరూ అనుకుంటారు ఏమిటో తెలియదండి ఈ పూట మానసిక శాంతి అనుకుంటారట. అంటే ఆ రోజు ఎవడో ఒక మహాత్ముడు ఒక కారణ జన్ముడు పుట్టైనా ఉండాలి, లేదా మన చోటికి వచ్చైనా ఉండాలి. దత్తాత్రేయుడు పుట్టడంతో చిత్తం బలరగా అందరికీ హృదయం పొంగిపోయింది, ఆనందం కలిగింది, లోకం కూడా ఆనందం పడింది. భూదేవి ప్రేమతోటి పులకించి గగుర్కొంది, భూమి మీద గడ్డి పెరిచింది, చెట్లన్నీ మొలిచాయి, ఎండిన చెట్లన్నీ చిగురించాయి, చెట్లకి వెంటనే పువ్వులు వచ్చాయి, పువ్వులు సువాసనతో ధగధగమంటున్న కాంతులతో నేల మీద పువ్వులు రాల్చడం మొదలెట్టాయి. చెట్ల నుంచి ఎన్నో పువ్వులు రాలేయట, పువ్వులన్నీ కూడా సువాసనతో ఉన్నాయట. కొన్ని కొన్ని గడ్డి పువ్వులు గుడ్డి పువ్వులు ఉంటాయి, వాటికి వాసన ఉండదు, కానీ దత్తాత్రేయుడు పుడితే ఎందుకు పనికిరాని పువ్వుల్లోంచి సువాసన వచ్చింది. ఆకాశంలో ఊరికే అక్కడక్కడ అస్పష్టంగా మేఘాలు వచ్చాయి, ఆ మేఘములు పెద్ద ఇబ్బంది లేకుండా ఉరిమాయి. ఉరమడం కాదు, మంగళధ్వనులు చేసినట్టుంది, మధ్యలు వాయించినట్టుగా మేఘములు ఉరిమి ధ్వనులు చేసేయట. స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును కలఘోషణముల మేఘంబులురిమే. స్వచ్ఛంగా సప్త సముద్రాలు అలా 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 కెరటాలను విసిరాయి. సముద్రపు కెరటాలు ప్రమాదం లేకుండా లోకానికి స్వచ్ఛమై పొంగాయి అన్నమాట. మేఘములు మంగళధ్వనులతో ఉరిమేయి. ఆ సమయంలో నారదుడు తుంబురుడు మొదలైన వాళ్ళు వేణలు పుచ్చుకుని రకరకాల కీర్తనలు పాడారన్నమాట. ఓహో దత్తాత్రేయుడు పుట్టాడు 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 అంటూ బ్రహ్మానంద భరితులైపోయి వాళ్ళంతా గేయములు పాడారట, పాటలు పాడడం మొదలెట్టారు. ఎప్పుడైనా అవతారమూర్తులు వచ్చినప్పుడు ఈ నారదవాదులు అపూర్వ రీతిలో గానం చేస్తారు. అందులో నారదుడి గానం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, మంగళగానం చేసేసారట. ఇంకా దేవతల పై నుంచి కురిపించారు పూలవర్షం, గంపలు గంపలు పుచ్చుకున్నారు, దేవలోకం నుంచి తెచ్చిన పారిజాత పుష్పాలలా వాన కింద కురిపించారు. మామూలు వాన కురవడమే కష్టంగా ఉంటుంది, అటువంటిది ఆయన పుడితే పుష్పవర్షం కురిసింది, పైనుంచి అలా పూలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా దేవతలతో పాటుగా అప్సరసలు వచ్చారు. ఆడిరి అప్సరసలు ముడిరి గంధర్వులెల్ల భయములం వీడిరి చారణులు సిద్ధుల కూడిరి దేవతలు మొరసె వేల్పుల పేరు. దేవతలేమో మద్దెలలు వాయించారు, అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, సిద్ధులు ఒక చోట చేరారు, చారణులు భయం విడిచిపెట్టారు, లోకానికి బ్రహ్మానందం కలిగింది. ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు ఈశ్వరుడు అక్కడికి అడుగుపెట్టారు. వాళ్ళు డైరెక్ట్గా పుట్టిన అంశాలతో పుడతారు కనుక దేవతలు వీళ్ళు అలా ఉంటారు. వీళ్ళతో పాటు తక్కిన దేవతలు వచ్చారు, ఇంకా మహానుభావులైన ఋషులంతా అక్కడికి వచ్చారు. అత్రి మహర్షి ఆశ్రమం అంతా ఆ పూట బ్రహ్మ ఈశ్వరులతో దిక్పాలకులతో గ్రహాలతో మహానుభావులైన ఋషులతో నిండిపోయింది. వాళ్ళంతా జయహో నారాయణ అత్రిపుత్ర ఆత్రేయ జయహో అంటూ ఉండగా ఆ పుట్టిన ఆయన అప్పటికప్పుడే 16 సంవత్సరాల యువకుడి కింద మారిపోయాడు. ఆయనకి చక్కని యజ్ఞోపవీతం వచ్చింది, 3 శిరస్సులు వచ్చాయి, ఒకటి బ్రహ్మ అంశ, ఒకటి రుద్ర అంశ, ఒకటి సంపూర్ణ వైష్ణవ అంశతో విష్ణుదేవుని అంశతో చక్కని కాషాయ వస్త్రం కట్టాడు, అది కూడా మోకాళ్ళు దాటని వస్త్రం. ఆ సమయంలో ఆయన వెనకాతలకి గోదేవి వచ్చింది. ఈ గోదేవి సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క అంశతో పుట్టినటువంటి ఒక ఆవు పక్కన చేరింది. ఆ సమయంలో నాలుగు వేదాలు అక్కడికి వచ్చాయి. ఈ నాలుగు వేదములు నాలుగు కుక్కలుగా మారిపోయాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం నాలుగు పవిత్రమైన సునకముల రూపం ధరించి తమంత తామే వేదాలు చదవడం మొదలెట్టాయి. కుక్కలు భౌభౌ అంటే ఎలా ఉంటుంది, కానీ కుక్కలు అలా కాదు, వేదములే శృతులే సునకములు అవడం వల్ల ఈ కుక్కలు మరుగుతూ ఉంటే మధురమైన వేదనాదం వచ్చింది, అపూర్వమైన శబ్దం వచ్చింది. స్వరం తప్పకుండా సుశిక్షితమైన స్వరాలతో ఈ నాలుగు కుక్కలు వేదాలు చదవడం మొదలుపెట్టాయి. ఆ సమయంలోనే తక్కినటువంటి దేవతలంతా అక్కడికి చేరారు. కొందరు గంగా జలం పోశారు ఆయన మీద, కొందరు యమునా జలం పోశారు, కొంతమంది సరస్వతీ జలం పోశారు, కొంతమంది సప్త సముద్రాల జలం పోశారు. తపతి, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి వంటి నదుల జలాలతో ఆయనకు అభిషేకం చేశారు. ఆ సమయంలో ఆకాశం నుంచి అక్కడికి సురభి వచ్చింది, కామధేను వచ్చింది. కామధేను రెండు కాళ్ళు ఇటు రెండు కాళ్ళు అట్టి పెట్టి సరిగ్గా పొదుగు నెత్తి మీద పెట్టింది. ఆ నెత్తి మీద నుంచి కామధేనువు పొదుగు పెట్టి ఆ పొదుగులోంచి పాలు పోస్తూ ఉంటే కామధేనువు క్షీరముతో అభిషేకం పొందాడు ఆయన. పాలతో అభిషేకం అయిన వెంటనే మళ్ళీ నీళ్లతో స్వచ్ఛంగా తొడవాలి. కొంతమంది ఏం చేస్తారు, పాలు పోసేసి రహస్యంగా ఏ నాగదేవత మీద రెండో గంట అడిగి చెప్పకుండా తొడవకుండా పోతారు, అది పరమదోషం. ఎప్పుడు పంచామృతాలలో ఏది పోసినా వెంటనే జలంతో శుద్ధి చెయ్యాలి. ఇంతలో ఆకాశం నుంచి అక్కడికి ఐరావతం వచ్చింది, ఇంద్రుడి ఏనుగు తొండంతో ఆకాశ గంగా జలం తెచ్చింది. స్వచ్ఛమైన నీరు దత్తాత్రేయుడి మీద పోసింది. ఈ పాలతో అభిషేకం అయిపోయాక గంగాజలం పైన పోయిగానే మళ్ళీ ఆయన శరీరం శుద్ధి అయిపోయింది. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు వచ్చాడు, గరిక పాదాల దగ్గర పెట్టాడు. ఆ సమయంలో పాటలీ పుష్పాలు, జపా పుష్పాలు, మందార పుష్పాలు, కరవీర పుష్పాలు ఇటువంటి రకరకాలైన పువ్వులన్నీ పెట్టుకు, కరవీరం అంటే గన్నేరు, ఈ పువ్వులు దేవతలంతా పట్టుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. శచీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళంతా వచ్చి ఆయనకి మంగళహారతి ఇచ్చారు. ఎంతమంది అమ్మలు వచ్చి ఆయనకి మంగళహారతి ఇచ్చారు దత్తాత్రేయుడికి. ముత్తైదువులు మంగళహారతి ఇస్తూ ఉంటే ఇంకా దృశ్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోక ఇంద్రుడు వెయ్యి కళ్ళతో చూశాట. అప్పట అదృష్టవంతుడు కదా, ఆయనకి వెయ్యి కళ్ళు ఉన్నాయి కదా, అమ్మాయ వెయ్యి కళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ దృశ్యం అంతో ఎంతో చూశాను అన్నట్టే మనలాంటి వాడు మేము చూస్తాం, అంత దూరం ఉంటే నేనే కనపడడం మీకు, ఇంకా దత్తాత్రేయుడు కనపడతాడు, అందుకని దూరం నుంచి చూసేవాళ్ళు అయ్యో కొంచెం దగ్గరగా ఉంటే బాగుండు అనుకున్నారట. ఈ విధంగా మంగళహారతి అయిన తర్వాత కొంతమంది వచ్చి నీకేమి నైవేద్యం కావాలంటే నాకు ఔదుంబరం అంటే ఇష్టం కాబట్టి మేడి చెట్టు నుంచి వచ్చిన కాయ నైవేద్యం పెట్టమన్నట. అప్పటికప్పుడు ఏం చేశాడు బ్రహ్మదేవుడు, ఆయన వెనక ఒక మేడి చెట్టు నాటాడు, ఆ మేడి చెట్టు కాయలు వచ్చాయి, ఆ కాయలు ఒక ఆకులో పెట్టి నైవేద్యం పెట్టారట. అప్పటి నుంచి ఔదుంబర వృక్షం కింద ఉండడం ఆయనకు అలవాటైంది. ఆ పుట్టినవాడు అవధూత అవతారం. అది అవధూతలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, దిక్కులంబట తిరుగుతారు, దిగంబరులై తిరుగుతూ ఉంటారు. ఆగ్రహం అనుగ్రహం రెండు క్షణాలలో ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు మద్యము తాగినట్టు కనపడతారు, మాంసం తిన్నట్టు కనపడతారు, అమృతము తాగగలుగుతారు. ఆ క్షణమే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యన ఇది విని ఒక ఆయన, నేను మద్యం తాగుతాను, నేను మాంసం తాగుతాను, నేనే అవధూతను అన్నట్ట. అవధూతలు ఎప్పుడు రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టరు. రాముణ్ణి కోతి లేకపోతే మనిషి, ఆంజనేయుడిని కోతి అని తిట్టాడంటే వాడు అవధూత కాదు, అవధూత. కాబట్టి అవధూతలు ఎప్పుడు కూడా అత్యంత జ్ఞానులు. వాళ్ళు వేదములను నిందిస్తే అవధూత కాడు. అవధూతలు మీరు ఎప్పుడో చూడండి, సుకుడు లాంటి వాళ్ళు వేదాలను నిందించారా, ఉపనిషత్తులు నిందించారా, ఇతిహాసాలను నిందించారా? మనల్ని పరీక్షించడానికి వాళ్ళు రకరకాల వేషాలు వేస్తారు, కానీ వాళ్ళ నోటి వెంబడి ఎప్పుడు వేద నిందరాదు. ఎప్పుడూ కూడా కొంతమందికి ప్రాయశ్చిత్తం లేదట. ఏదురు హృద పాపరత విమూఢాహ హింసారతాహ నాస్తిక మార్గసక్తాహ వేద వినిందకాశ్చ. వేదములను నిందించేవాళ్ళు, దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, హింసతో బతికేవాళ్ళు, నాస్తిక మార్గాసక్తులు అంటే వేదములు లేవు, ఉపనిషత్తులు లేవు, రామాయణం లేదు, భారతం లేదు, ఈ దేవతలు లేరని తిట్టేవాళ్ళు, ఇటువంటి దుర్మార్గులు తమను తాము అవధూతలుగా చెప్పుకున్నా వాళ్ళు అవధూతలు కాదు. అవధూతలకి ఈ లక్షణములు మాత్రం ఉండవు. పరీక్షించేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోండి అని ప్రత్యేకంగా వేదవ్యాసుల వారు చెప్పారు. అటువంటి మహాత్ముడు పూర్ణచంద్ర కళాస్వరూపుడు ఆవిర్భవించగానే ఈయనకి ఏం పేరు పెడదాం అనగానే బ్రహ్మే చెప్పాడు, అత్రి కొడుకు కనుక ఆత్రేయ. తనయంత తాను దత్తుడు వచ్చాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అని ఇతనికి నామం పెడుతున్నాం. అనసూయపుత్రుడు, అత్రిపుత్రుడు, త్రిమూర్త్యాత్మకుడు అనేక నామములతో ఉంటాడు, దిగంబరుడై ఉంటాడు. ఈయన ఈ అవధూత కలియుగాంతం వరకు చిరజీవిగా సహ్యపర్వత శ్రేణిలో కొలువై ప్రజల్ని రక్షిస్తూ ఉంటాడు. కేవలం చూపులతో రక్షిస్తాడు. ఈయన ఇవ్వడం మొదలు పెడితే పుచ్చుకోవడానికి ఒక్క చేయి సరిపోదట. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళారు, మాకు ఈ వస్తువులు కావాలని కోరారు, సరే ఇస్తానన్నాడు ఆయన. ఇస్తానంటే పుచ్చుకోవాలిగా, పుచ్చుకోవడానికి మనకి 2 సెంట్లు సరిపోవట. ఆయన ఇవ్వడం మొదలెడితే ఏమండోయ్, నేను కాశీలో ఉండిపోదాం అనుకుంటున్నానండి, కాస్త నాకు డొనేషన్ ఇవ్వండి అన్నాను అనుకోండి నేను ఆయన్ని. ఆయన ఇవ్వడం మొదలెడితే పుచ్చుకోవడానికి 2 చేతులు సరిపోవట. అందుకని మీలాంటి వాడిని తీసుకెళ్ళి అందరూ పట్టుకుంటారు బాబా నాది. ఆయనే చెప్పాడు, నేను ఇవ్వడం మొదలు పెడితే 1000 చేతులు కావాలి మీకు, 2 చేతులు చాలు. 1000 అంటే అయ్యి 1, 2, 3, 4, 1000 కాదు, అనంత హస్తములతో రండి. అందువల్ల ఏమి అడక్కండి, అవ్యాజ కరుణామూర్తినైన నన్ను మీరు ఏమీ కోరకుండా ఉంటే ఏం కావాలో ఇస్తారు, కోరితే ఇస్తారు. కోరితే కోరిన కోరిక ఒకటే తీరుతుంది, ఒక్క వస్తువు వస్తుంది. అసలు ఏం కోరకుండా ఉంటేను, దత్తాత్రేయ మాకు కోరికలొద్దు, ఏం కోరాలో మాకు తెలియదు, నీ కటాక్షము చాలు అన్నామంటే అప్పుడు మనకు ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఇవ్వాలో అది ఆయన ఇస్తాడు. ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, కానీ మనకేం తెలుసు అంటే అమాయకులం కదా మనం, మన సామాన్యులం కనుక మనకి తెలియక ఆయన దొరికాడు కదా అని ఒక్క కారు చాలండి అంటాం. ఆ తర్వాత కారు మెయింటైన్ చేయలేక బేరం అనాలి. అదే ఆ పరమాత్మని మాకేం వద్దు, మా బరువు బాధ్యత నీదంటే అప్పుడు మనకి ఏ సమయమునకు ఏది రావాలో అది ఇస్తాడనమాట. అవ్యాజ కరుణామూర్తి అని అందుకే ఆయనకి పేరు. అటువంటి పరమాత్ముడు ఆ క్షణమే తల్లిదండ్రుల్ని అందరినీ కూడా గౌరవించి యజ్ఞోపవేతం వేసుకుని అవధూత రూపంలో కొండ దిగడం మొదలెట్టాట. నాకు ఎవరితో ఎక్కువ సంబంధం ఉండదు, ఇది అవధూత. అవధూత యొక్క లక్షణం ఏమిటి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళతో ఎక్కువ సంపర్కం పెట్టుకోను, ఏకాంతంగా ఉంటాను, అనుకరించిన వాళ్ళని నేను అనుసరిస్తాను, నేను ఇప్పుడే సెలవు తీసుకుంటున్నాను అని తల్లికి తండ్రికి నమస్కరించి తక్కిన వాళ్ళని ఆశీర్వదించి ఆయన కొండ దిగడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆశ్రమం చుట్టూతో ఉన్న ఋషుల యొక్క పిల్లలు ఇది చూశారు. అనసూయకి అత్రికి త్రిమూర్తులు వరం ఇవ్వడం తెలుసు ఆ పిల్లలకి. ఆ పిల్లలకి 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉంది వయస్సు, అందువల్ల వాళ్ళకి అన్నీ తెలుసుట. వాళ్ళంతా ఋషుల యొక్క కొడుకులు, రకరకాల తపస్సులు చేసిన వారు, వేదం బాగా చదువుకుంటున్న వేద విద్యార్థులు వాళ్ళంతా. ఈ మునికుమారులంతా చాలా కాలం నుంచి ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నారు. అత్రికి అనసూయకి త్రిమూర్తులు వరం ఇచ్చారు, త్రిమూర్తులు పుట్టారు, చంద్రుడు పుట్టాడు, దుర్వాసుడు పుట్టాడు, ఇప్పుడు విష్ణుస్వరూపుడైన దత్తాత్రేయుడు పుట్టాడు. ఈయన్ని మనం పట్టుకుందాం, ఎందుకంటే ఈయన దగ్గరికి వేదములు కూడా కుక్కల రూపంలో వచ్చాయి. వేదం మనకు ఆయన ఇవ్వగలుగుతాడు, మనల్ని తరింపజేస్తాడు, మనకి రకరకాల వరాలు ఇస్తారు. ఈయన్నే పట్టుకుందాం అనుకుని దాదాపు 1000 మంది మునికుమారులు చక్కగా నిరంతరం వేదం చదువుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు దత్తాత్రేయుడు చిత్రకూటం దిగి వస్తూ ఉంటే, దత్త మేము మాత్రం నిన్ను అనుసరిస్తాం, మమ్మల్ని మాత్రం వదలద్దు, తల్లిదండ్రులు వదిలేసినా పర్వాలేదు, సంసారం వదిలినా పర్వాలేదు, మేము మాత్రం నీ వెంట వస్తాం, మమ్మల్ని వదలద్దు అనగా ఆయన నవ్వి, నా వెంట రావడం కష్టం, నన్ను అనుసరించడం కష్టం, తర్వాత మీ ఇష్టం అన్నట్ట, మేము నిన్ను వదలంగా అన్నారు, చూస్తాం రెండు అన్నాడు ఆయన. అనిశంభు మునికుమారులు తను పరివేష్టించితురుగా, ఈ విధంగా ఆయన కిందకి దిగి సఖ్యపర్వతానికి వెడుతూ ఉంటే విడిచిపెట్టకుండా ఈ మునికుమారులు ఆయన వెంటే రావడం మొదలెట్టారట. ఆయన తింటే తిన్నారు, కూర్చుంటే కూర్చున్నారు, ఆయన ఎక్కడుంటే అక్కడున్నారు వదలడల్లా. ఈయన నిస్సంగి, ఎవరి సంఘం కోరుకోనివాడు, సంఘం తన దగ్గర ఉండాలంటే వాళ్ళని పరీక్షించాలి, అసలు వీళ్ళకి ఎంతవరకు నిలకడ ఉంటుంది, వీళ్ళు నన్ను ఎంతవరకు అనుకరిస్తారు చూద్దామనుకున్నాడు ఆయన. వాళ్ళని వెంట పెట్టుకుని ఓ పెద్ద పద్మాకరం దగ్గరికి వెళ్ళాడు, పెద్ద తామర పువ్వుల చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఇంతమంది కుర్రవాళ్ళని వెంట పెట్టుకుని వాళ్ళని పరీక్షించడానికి అపారమైన విశాలమైన చల్లని నీరు తామర పువ్వులు ఉన్న ఒకనొక పద్మాకరం చేరాడు. అక్కడికి చేరిన తర్వాత ఏం జరిగిందో తెలియాలిగా, మళ్ళీ రేపు కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.